పర్వతాన్ని ఎత్తటానికి. స్వయముగా మహాకాలుడే శ్రీకృష్ణుని స్వరూపము దాల్చి మహాభారత యుద్ధానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేశాడు. విశ్వరూప దర్శనంలో భగవద్గీతలో కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో ఋతే పిత్వా నభవిష్యంతి భూయః, మహాకాలుని నేనే. ఇచ్చట మన సంస్థ తరఫున సాధకులు ఇవాళ నుంచి ఒక కొత్త స్లోగన్, పరస్పరం మనం నార్త్ ఇండియాలో ఒకళ్ళనొక్కళ్ళని పరిచయం చేసుకుని కలుస్తామే అప్పుడు జయరామ్జీకి అంటూ ఉంటారు కదా, లేకపోతే ఇప్పుడు మనం కలుసుకుందాం అనుకోండి హాయ్ అంటాం కదా, హలో అంటాం, లేకపోతే లేకపోతే జై గురుదేవ్ అంటాం. అలాగే మనం మహాకాలునికి సమర్పణ చేసినటువంటి సాధుకులం కనుక మొదటిసారి ఒకడు జై మహాకాల్ అంటే రెండోవాడు ఏమని జవాబు చెప్పాలి, జై జై మహాకాల్ అందాం, సరేనా? అంచేది ఇప్పుడు నేను జై మహాకాల్ అంటే మీరు ఎంత గట్టిగా జై జై మహాకాల్ అంటారో చూద్దాం. జై మహాకాల్ ఇంకా గట్టిగా అనాలి, అసలు ఊపి రావాలి, అసలు కావాలంటే చేయి కూడా పైకెత్తండి, ఏ అభ్యంతరం లేదు. జై మహాకాల్, అద్ది జై మహాకాల్, అద్ది పద్ధతి, అదన్నమాట మన నినాదం. మహాకాలునికి సమర్పణ చేసినటువంటి వ్యక్తులకి ఈ ప్యాంప్లెట్, మీరు ఇంకా మీ చేతికి వచ్చి ఉండకపోతే ఉన్నవి పనిచేయండి, కాస్త జాగ్రత్తగా గమనించండి. మన మొత్తం జీవిత విధానం ఇందులో రాసిన విధానంగానే ఇంకా సాగాలి. ఆ సాగటం అంటే ఏంటో పొద్దున్న చెప్పుకున్నాం కదా, గోవర్ధన పర్వతాన్ని ఎత్తటము, గోవర్ధన గిరిని ఎత్తటము అంటే ఇంద్రుణ్ణి జయించటం. ఇంద్రుణ్ణి జయించటం అంటే ఏంటి, ఇంద్రియాలను జయించటం. గోవర్ధన పర్వతము ఇంద్రియాల యొక్క శక్తిని పెంచుకుంటూ వాక్ ద్వారా గాయత్రి మంత్రం ద్వారా, ఆ గాయత్రి మంత్రాధ దేవత అయినటువంటి సూర్యుడి యొక్క స్పర్శను మనం మన శరీరం మీద పొందుతూ, మనం ఎన్నుకున్నటువంటి 12 వ్యక్తులలో సివివి అనేటటువంటి అతను మహాకాలుని యొక్క ఒక విశేషమైనటువంటి ప్రయత్నాన్ని భూమి మీద దింపటానికి అవతరించాడు. ఆయన అన్నమయ కోశము అని ఒక కోశం ఉంటుంది మనకి, అన్నమయ కోశం అంటే స్థూల శరీరం కాదు, మన థియోసాఫికల్ లిటరేచర్లో దాన్ని ఈథరిక్ బాడీ అని పిలుస్తూ ఉంటాం, సూక్ష్మ శరీరం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఏమన్నా కూడా ఇవాళ మీకు ఆ సూక్ష్మ జగత్తులోకి వెళ్ళవలసినటువంటి ఆ సివివి ప్రేయర్ మీలో చాలామందికి తెలుసు. కొంతమందిని చేయొద్దన్నాను కనుక వాళ్ళు చెయ్యరు, చేయొద్దన్న వ్యక్తి మాత్రం చెయ్యడు, సరేనా? మిగతా వాళ్ళు మాత్రం చేస్తారు. కళ్ళు మూసుకోండి, నడుము తిన్నగా ఉంచుకోండి. ఈ ప్రేయర్లో 3 ఆ గురువు యొక్క నామాన్ని ఉచ్చారణ చేస్తాం, సివివి అనేటటువంటి నామాన్ని ఉచ్చారణ చేసిన తర్వాత సుమారు 5-6 సేపు సైలెంట్గా ఉంటాం మనం, చాలా సైలెంట్గా ఉంటాం. ఆ సైలెన్స్లోనే జరగవలసినటువంటి అనేక మార్పులు జరుగుతాయి, దాన్ని గమనించండి. శరీరంలో 3 సివివి నమస్కారంస్ అని అన్న తర్వాత కళ్ళు మూసు కూర్చోండి, మీరేం చేయకండి, మీ శరీరంలో జరిగేటటువంటి మార్పులు అబ్జర్వ్ చేయండి. చాలా రకాలైనటువంటి మార్పులు మీకు అనుభూతి వచ్చినా భయపడి కళ్ళు తెరవకండి, నేనున్నా కదా ఇక్కడ. కానీ చెయ్యొద్దు అన్నవాళ్ళు మాత్రం చేయకండి, కొంతమందికి నేను చెప్పాను నేను చెయ్యొద్దు అని వాళ్ళు మాత్రం కళ్ళు తెరుచుకునే ఉంటారు, మిగతా వాళ్ళు మాత్రము కళ్ళు మూసేసుకోండి, నడువు తిన్నగా ఉంచుకోండి. నేను చెప్పింది నాతో పాటునండి. నమస్కారం మాస్టర్. సివివి నమస్కారం మాస్టర్. సివివి నమస్కారం మాస్టర్. సివివి టు యువర్ లోటస్ ఫీట్. కళ్ళు మూసుకుని చూస్తూ ఉండండి అంతే. కళ్ళు మూసుకుని మీ శరీరంలో జరిగేటటువంటి మార్పులు గమనించుకుంటూ ఉండండి. शांति 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 मेल्लिगा कळ्ळु तेरिचेयंडि ఇవాళ నుంచి ప్రతి మూడు గంటలకి ఈ ధ్యాన ప్రక్రియని మనం రాత్రి పగలు కొనసాగిస్తాం. పొద్దున్న 6 గంటలు సాయంత్రం 6 గంటలు సాధారణంగా ఈ ప్రేయర్ చేయమని చెప్తూ ఉంటారు. కానీ మనం చాలా తొందరలో ఉన్నాం కనుక ఈ సాధన విధానం మీద పట్టు సంపాదించుకోవటానికి ప్రతి 3 గంటలకి మనం కూర్చుందాం. ఇందులో విశేషమైనటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు రండి ప్రతి 3 గంటలకి. విశేషమైనటువంటి ఆసక్తి లేకపోతే పొద్దున్న 6 గంటలు సాయంత్రం 6 గంటలు చాలు. చేత మళ్ళా రాత్రి 9 గంటలకి మళ్ళా 12 గంటలకి మళ్ళా పొద్దున్న 3 గంటలకి కంటిన్యూ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవుతూ ఉండండి, మీ ఇష్టం అది. ఇది మన సకల సమర్థ సద్గురు వాణిలో ఫస్ట్ బ్యాచ్, ఇది సిబివి బ్లావిట్స్కి గ్రూప్. దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే కష్టం కదా. కానీ ఈ మెడిటేషన్ గురించి మీకు కొంచెం తెలిపితే, అసలు ఇది ఎందుకు నేర్చుకోమని చెప్తున్నానో తెలుస్తుంది మీకు. డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే ఇలాగే ఇచ్చేస్తారే ఉంది, ఆ పక్కన ఇచ్చేసాను, అలా పక్కన ఇచ్చేస్తూ వెళ్ళిపో. 9 o'clock మెడిటేషన్ గ్రూప్ అని అమెరికాలో వర్క్ చేస్తోంది గ్రూప్, అది కూడా ఈ నామంతోనే కంట్రోల్ అవుతోంది. కానీ అక్కడ పేరు మారింది. పేరు మారటానికి అనేక కారణాలు ఉన్నాయి, మీకు అది అనవసరం, అది ఎందుకు అవుతుందో. కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని అనుభూతులు చెప్తాను నేను మీకు. ఈ క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి కదా, తెలుసు కదా, గడ్డలు కడుతూ ఉంటాయి, ఇలా వాచి ఉంటాయి. మిస్టర్ అండ్ మిస్టర్ డబ్ల్యూ అని వాళ్ళ పేర్లు, పూర్తి పేరు కావాలని చెప్పాం వాళ్ళది. అమెరికాలో ఈనాడు జీవించే ఉన్నారు వాళ్ళు. 9 o'clock మెడిటేషన్ కంట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు. అంచేత మనం ఇవాళ రాత్రి 9 గంటలకు కూర్చుంటే వాళ్ళతో లింక్ వస్తుంది మనకి. వాళ్ళ క్లినిక్లో వాళ్ళ గ్రూప్లో జరిగేది ఏంటి అంటే, మీరు 9 గంటలకు కనుక ఆ మెడిటేషన్లో కూర్చుంటే వీడియో ఫిల్మ్స్ తీశారు. ఈ క్యాన్సర్ ట్యూమర్ ఉన్నవాళ్ళు కూడా మెడిటేషన్లో కూర్చుంటారు. వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఈ ట్యూమర్ కరుగుతూ ఉంటుంది. మెడిటేషన్ ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు పూర్తి అయిపోయే లోపల ట్యూమర్ మాయమైపోతుంది. వీడియోలు తీశారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఆషామాషీది అనుకోకండి. సకల సమర్థ సద్గురు వాణి అంటే నిజంగానే సమర్థ సద్గురువులు. అనేక విధానాలు ఉన్నాయి. ఇవి వీడియోలు తీసి ప్రూఫ్స్ ఇస్తున్నటువంటివి. 9 o'clock మెడిటేషన్లో మా స్నేహితుల్లోనే ఒకతనికి 25 ఇయర్స్ బట్టి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి, అతనికి హార్ట్ దొరకలేదు చెప్పాడు నాతో ఇలా ఉందని. అంటే ఇది మనతో అయ్యేది కాదయ్యా, నువ్వు అమెరికాకి రాద్దాం, వాళ్ళకి ఈ గ్రూప్ ఉంది అంటే. అప్పుడు ఇక్కడున్న సివివి వాళ్ళతో నాకు పరిచయం లేదు. నేను అప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నాను. నేను నార్త్ ఇండియాలో ఈ సివివి కల్టీ పెద్దగా ప్రచారంలో లేదు. అప్పుడు నేను అటు రాశాను. నేను రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు, మీ వాడి పేరు మేము 9 o'clock మెడిటేషన్ గ్రూప్లో పెట్టాము, వీ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సూన్ ఆల్ రైట్ అని. వారం రోజుల్లో వాళ్ళ రిప్లై వచ్చినటువంటి వారం రోజుల్లో అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. అది 1974లోను 1973లోను జరిగిందని. అతను ఇప్పటికీ బతికి ఉన్నాడు హాయిగా. సాధారణంగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అది జరిగినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంటే ఎక్కువ బతకరు వాళ్ళు. కానీ అది బాగా సెట్ అయిపోయి 20 ఏళ్ళ బట్టి దొరకనటువంటి హార్ట్ వారం రోజుల్లో దొరికింది. నా అనుభవం అది. సిబివి గ్రూప్ని అడిగితే మీకు కావాల్సిన ఉదాహరణ చెప్తారు. కానీ ఇక్కడ ఉదాహరణ ఎందుకు అంటే, ఇంత చిన్న విధానమేనా అని మీరు నెగ్లెక్ట్ చేస్తారేమో. నెగ్లెక్ట్ చేయకండి. సకల సమర్థ సద్గురు వాణిలో మొట్టమొదటి గ్రూప్ వాళ్ళు. మీసాల ఆయన ఉన్నాడే ఆయన అనమాట. ఫోటో చూశారు కదా మీరు, చూపిస్తారు. ఉంటే చూపించు, మాకు ఎదుర్కొండ ఉంటే చూపించు, మంచిదే కదా. అంచేత ఇవాళ నుంచి 9 o'clock అర్ధరాత్రి 12 గంటలకి పొద్దున్న 3 గంటలకి అలా రౌండ్ ది క్లాక్ 3 అవర్స్కి మెడిటేషన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ కండి. ఇంట్రెస్ట్తో పాటు మీ తాలూకు వాళ్ళు ఎవరైనా బాధలో ఉండుండొచ్చు, మీ స్నేహితులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు, వాళ్ళని ధ్యానంలో పెట్టుకోండి. దానికోసం ఇది డెవలప్ చేస్తున్నాం. మీసాల ఆయన అంటే ఈయననమాట. చూసే ఉంటారు మీలో చాలామంది. తిరుపతి ఒకసారి అలా చూపించేసి అర్థమైంది కదా. ఇది ఒక స్టెప్. ఇంకా దీని తర్వాత మనం అసలు విషయానికి వద్దాం. క్యాంపులో చేయవలసినటువంటి విషయాలు ఏమిటో. ఈ క్యాంప్ అసలు మన సంస్థ మన ఆర్గనైజేషన్కి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమిటి అంటే భౌతిక శక్తి కన్నా మానసిక శక్తుల కన్నా ఆధ్యాత్మిక శక్తి గొప్పది అని నిరూపించడం. అది మనం వేరే నిరూపించక్కర్లేదు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు టైం నుంచి నిరూపించబడుతూనే ఉంది. దాన్ని మనము మన జీవితాల్లో కూడా నిరూపించుకోగలమా? భౌతికమైనటువంటి చిన్న చిన్న కోరికలు, భౌతికమైనటువంటి చిన్న చిన్న ఆశయాలు, కేవలము ఒక జీవితానికే సరిపోయేటటువంటి ఆకాంక్షలు కోరికలతోనే మనం సాధనలు చేస్తున్నావా? లేకపోతే మన సాధనలు భౌతిక శారీరక పరిధిని దాటి నిజమైనటువంటి ఆధ్యాత్మికత దేనికోసం అయితే మన భారతదేశం ప్రసిద్ధి చెందిందో, ఓ వెంకయ్య స్వామి కానీ, ఓ షిర్దీ సాయి కానీ, ఓ సత్యసాయి కానీ, ఓ రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళందరికీ పేరు ఎందువల్ల వచ్చింది? వాళ్ళు భౌతికంగా అనామకులే. భౌతిక స్థాయి గురించి మీరు ఆలోచిస్తే, ఓ రామకృష్ణ పరమహంస ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ షిర్దీ సాయి ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ అవధూత ఫోటో చేస్తే భౌతికంగా. మీరు ఆధ్యాత్మికమైనటువంటి శక్తి గురించి మీరు ఆలోచించకపోతే వాళ్ళని చూసి జాలిపడాలనిపిస్తుంది. కానీ ఏం జరుగుతోంది యాక్చువల్గా? భౌతిక జగత్తులో సర్వసంపదలు లభించినటువంటి మహామహామహులు వీళ్ళకి పాదాక్రాంతులు అవుతాం మనం చూస్తూనే ఉన్నాం కదా. మనకే కనుక కొంచెం కామన్ సెన్స్ ఉంటే, మనకే కనుక కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే భౌతిక సంపదలు కోరుకోవచ్చు. మనం భౌతిక సుఖాలు కోరుకోనవచ్చు. మన ప్రయత్నాలు బట్టి, మన పూర్వజన్మ సంస్కారాలు బట్టి మనకి లభించేటటువంటి భౌతిక వనరులు లభిస్తూనే ఉంటాయి. లభించకుండా ఏమి ఉండవు. కానీ ఈ భౌతిక సంపదలు భౌతిక వనరులు కాకుండా అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పొందటానికి కోరిక కలిగినటువంటి వాళ్లను తయారు చేయటం మన ఉద్దేశం. అందుకే మీకు ఇచ్చినటువంటి ప్యాంప్లెట్లో మొదటి లైన్ చూడండి, మహాకాలులకు సమర్పణ చేసేటటువంటి సాధకులకు ఈ ప్యాంప్లెట్ ఉద్దేశింపబడింది. అంటే మనందరికీ ఆధ్యాత్మిక ముసుగులో ఈనాడు ప్రచారంలో ఉన్న ప్రచ్ఛన్న భౌతికతకు స్వస్తి చెప్పే కాలము ఆసన్నమైనది. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం, ఇక్కడ ఏకత్రితమైనటువంటి మీరు నిజంగా ఈ క్యాంప్ని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అనుకుంటే, ఈ క్యాంప్కి వచ్చినటువంటి మీరు నిజంగా లాభాన్ని పొందాలి అనుకుంటే, మొట్టమొదట ఈనాడు దేన్ని మనం ఆధ్యాత్మికత అనుకుంటున్నామో అది ఆధ్యాత్మికత కాదు అని మనం తెలుసుకోవాలి. అందుకే అక్కడ వాడినటువంటి పదం ఏంటి అంటే ప్రచ్ఛన్న భౌతికత. మీకు కావలసింది భౌతిక సుఖాలే, పేరు భక్తులు అని చెప్తూ ఉంటారు. మీకు కావలసింది ప్రమోషన్స్, మీకు కావలసింది భౌతికమైనటువంటి కోరికలు తీరటం. భౌతిక జగత్తులో ఆ కోరికలు ఒక మినిస్టర్ కానీ మనకు ఒక గాడ్ ఫాదర్ కానీ లేకపోవటం వల్ల, మన్ని పైకి తీసుకొచ్చేవాడు లేకపోవటం వల్ల, ఓ షిర్దీ సాయిను ఓ సత్యసాయినో నమ్ముకుని భౌతిక జగత్తులో పైకి రావాలని అనుకుంటున్నావా మనం? అలాంటి అనుకుంటున్నప్పుడు దానికి మనం భక్తులు అని పేరు పెట్టుకోవద్దు. డైరెక్ట్గా మేము కూడా మెటీరియలిస్టువే. మెటీరియలిస్టిక్ విధానాల్లో, భౌతిక విధానాల్లో మనము ఈ విధమైనటువంటి ఫలితాలు పొందలేకపోతున్నాము కనుక, మెటీరియల్ బెనిఫిట్స్ పొందటానికి భగవంతుడు అనేవాడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని మేము వచ్చామే తప్ప, భౌతిక జగత్తులో మాకు లాభం రాకపోతే ఈ భగవంతుడు మాకు వద్దు అనే భావనే మనకి ఉంటే ఈ క్యాంప్ మీకు అంతగా ఉపయోగపడదు. కొంతమందికి ఉపయోగపడవచ్చు, భౌతికమైనటువంటి కోరికలు తీరవచ్చు, అదే అసంభవం కాదు. కానీ దాని కొరకు మాత్రమే మీరు ఈ క్యాంప్కి వస్తే ఈ క్యాంప్ యొక్క అసలైనటువంటి ఉద్దేశాన్ని మీరు మిస్ అవుతారు. ఏంటి అసలైనటువంటి ఉద్దేశం? నిజమైన ఆధ్యాత్మికతను పూర్తిగా అంతరించక ముందే, ప్రజల ముందు పెట్టకపోతే భారతీయత తన అసలైన సిసలైన వారసత్వాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఏంటి మన వారసత్వం? వేదాలు, సనాతన ధర్మం, అది మన వారసత్వం. కానీ వేదాల గురించి ఎందుకు మనం ఇంతగా తాపత్రయపడటం? వేదాలు మనం చదవకపోతే ఏంటి ఇప్పుడు ప్రమాదం మనకి? ఏంటి ప్రమాదం అంటే, సైన్స్ లెక్చరర్గా నేను ఓపెన్గా బ్రాడ్కాస్ట్ చేసి చెప్పేది ఏంటి అంటే, సైన్స్లో చెప్పేది అంతా అబద్ధమే, సైన్స్లో నిజాలు చెప్పం మేము, అక్షరాల మేము చెప్పే ప్రతి మాట కూడా పూర్తిగా అసత్యమే. ఒక తప్పు నుంచి ఇంకో తప్పుకు వెళ్తూ ఉంటాం మేము. ఉదాహరణకి నేను కెమిస్ట్రీ లెక్చరర్ని కదా, కెమిస్ట్రీలోంచి ఉదాహరణ ఇస్తాను. డాల్టన్ అనే అతను పరమాణువు ఇలా ఉంటుంది అని చెప్పాడు 1903లో. 1912లో థామ్సన్ అనే అతను డాల్టన్ చెప్పింది తప్పు అన్నాడు. రైట్. దాని తర్వాత 1920లో రూదర్ఫోర్డ్ అనే అతను వాడు వచ్చి థామ్సన్ చెప్పింది తప్పు అన్నాడు. దాని తర్వాత బోర్ అనే అతను వచ్చాడు, వాడేం చెప్పాడు? థామ్సన్ చెప్పింది తప్పు అన్నాడు, రూదర్ఫోర్డ్ చెప్పింది తప్పు అన్నాడు. అంటే ఇప్పటికీ నేను 4 సైంటిస్టుల పేరు చెప్పాను. డాల్టన్ ఆయన చెప్పింది తప్పు అన్నాడు, ఇంకో సైంటిస్ట్. ఇంకో సైంటిస్ట్ వచ్చాడు, వాడేం చెప్పాడు? ఆయన చెప్పింది తప్పు అన్నాడు. ఇంకో సైంటిస్ట్ వచ్చాడు, వాడేం చెప్పాడు? వాడు చెప్పింది తప్పు అన్నాడు. మీరు బాటనీ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ సంగతి నాకు తెలియదు, కానీ మిగతావన్నిట్లో ఇదే చరిత్ర. శ్రీశ్రీ ఏదో అన్నాడు, నాకు ఆ పాట గుర్తు రావటం లేదు, కానీ ఇక్కడ కరెక్ట్గానే సరిపోతుంది ఆ మాట ఏదోను. చేత ఏ దేశపు చరిత్ర చూసినా ఏదో ఉంది కదా, అదేవిధంగా ఏ సైన్స్ చరిత్ర చూసినా కూడా ఏముంటుంది? ఒక తప్పు నుంచి ఇంకో తప్పు, ఒక తప్పు నుంచి ఇంకో తప్పు, మొత్తము తప్పుల తడకల పట్టి అన్నమాట సైన్స్ అంటే. ఏదో మీరు చాలా గొప్ప అనుకుంటారు సైన్స్ పాపం అమాయకులు, కానీ ఆ తప్పుల తడకలో ఈ తప్పు, ఒక తప్పు నుంచి ఇంకో తప్పు, ఒక తప్పు నుంచి ఇంకో తప్పు ఇలా సవరించుకుంటూ వెళుతూ ఉంటేనే వాళ్ళు మనకి అందించినటువంటి భౌతిక సుఖాలకి అంతులేదు. తప్పులే చేస్తున్నారు వాళ్ళు, సవరించుకుంటున్నారు, తప్పులే చేస్తున్నారు, సవరించుకుంటున్నారు. కానీ ఈ తప్పులు చేస్తూ, తప్పులు సవరించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సైంటిస్టులు, వాళ్ళు చేసిన తప్పుడు ప్రయోగాలలోనే మనకి అనంతమైనటువంటి శాంతి ఇవ్వలేకపోయినా సుఖ సామగ్రి ఇవ్వగలిగారు కదా. ఏసీ ఇవ్వగలిగారు, ఫ్యాన్ ఇవ్వగలిగారు, కూలర్ ఇవ్వగలిగారు, ఏరోప్లేన్ ఇవ్వగలిగారు, అన్నీ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. ఇలాగ సైంటిస్టులు కెమిస్ట్రీ అనే బ్రాంచ్లో ఇంకా పరమ సత్యాన్ని చేరుకున్నారు అనుకోండి, తప్పులు ఇలా చేస్తూనే ఉంటారుగా వాళ్ళు, చేస్తూ 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 ఎప్పటికో ఎన్ని వేల సంవత్సరాలకో రసాయన శాస్త్రంలో ఇంకా ఇది చరమ సత్యము, ఇంకా ఇది తప్పు కాదు, దీన్ని ఎవడు తప్పు పట్టలేడు అనేటటువంటి ఒక సత్యాన్ని కనుక్కున్నారు అనుకుందాం మనం. ఈ లోపల ఈ కెమిస్ట్రీ వాళ్ళు ఎన్ని సుఖాలు మీకు అందివుతుందో మీరు తెలుసుకోండి. ఇప్పుడున్న దానికి ఎన్ని సుఖాలు మీకు వస్తే కెమిస్ట్రీ ఏం చేస్తుంది? మందులు, టానిక్లు, ఈ రకరకాల దోమల నివారణ, దోమకాటుకు మందులు, రకరకాల మందులు కనిపెడుతుంది కదా. ఇలాగ ఇది కనిపెట్టుకుంటూ వెళ్తే ఈ రసాయన శాస్త్రము తన చరమ సత్యాన్ని పట్టుకోగలిగిన స్థితికి వెళ్ళినప్పుడు ఈ లోపల ఈ మార్గంలో మీకు ఎన్నో సుఖాలు ఇవ్వగలుగుతుంది కదా. అలాగే భౌతిక శాస్త్రం, అలాగే మిగతా శాస్త్రాలు, అలాగ అన్ని శాస్త్రాలు తమ తమ చరమ సత్యాన్ని, అంటే ఎటువంటి సత్యాన్ని, ఇంక ఇది తప్పు అని చెప్పేవాడు లేకుండా ఫైనల్ గోలికి కనుక వెళ్ళగలిగితే, అలాంటి సత్యాలు కనుక మీరు తెలుసుకోవటానికి ఏదైనా మార్గం ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరు సైన్స్ చదువుతారా ఆ సత్యాన్ని చదువుతారా? ఆలోచించుకుని జవాబు చెప్పండి. ఇంకా ఈ తప్పులొద్దు మనకి, ఒక తప్పు తర్వాత ఒక తప్పు, ఒక తప్పు తర్వాత ఒక తప్పు చేసుకుంటూ వెళ్తాం మనం. చివరికి ఒక చర్మ సత్యాన్ని కనుక్కుంటారు ఆ సైంటిస్టులు ఆ బ్రాంచ్లో. కనుక్కునే దారిలో ఏమవుతుంది, వాళ్ళు అనేక సుఖాలు మీకు ఇవ్వటానికి కావలసినటువంటి పరికరాలు అవి ఇవ్వగలుగుతారు. చివరికి ఒక చర్మ సత్యాన్ని కనుక్కుంటారు వాళ్ళు, ది అల్టిమేట్ ట్రూత్. ఆ అల్టిమేట్ ట్రూత్ ఇప్పుడే మీకు తెలుసుకునేటటువంటి విధానం తెలిస్తే మీరు ఈ తప్పు తడుకుల మార్గంలోనే వెళ్తారా లేకపోతే అల్టిమేట్ గోల్ వైపు వెళ్తారా? అల్టిమేట్ గోల్ వైపు వెళ్తారు కదా. వేదాలు అవే, వేదాల మీద ఇంత యావ, వేదాల మీద ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నావు అంటే అవి అలాంటి సత్యాల యొక్క సముదాయము. ఇంకా అక్కడ తప్పులు లేవు, అందుకే అవి శాశ్వత నిత్య నూతన సనాతన సత్యాలు, ఎటర్నల్ ట్రూత్స్. ఆ ఎటర్నల్ ట్రూత్స్ ఉన్న మనం పిచ్చి వాళ్ళల్లాగా ఈ తప్పుల తడికల సైన్స్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ సత్యాన్ని తెలిసినటువంటి మన పూర్వీకులు, ఆ ఋషుల మనస్సు ఎలాగ బాధపడుతూ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ బాధే ఈ సంస్థకి నాంది అయింది, అది అర్థం చేసుకోండి. ఇక్కడ మనం సన్యాసం పుచ్చుకోవడానికి జారలేదు. విజ్ఞానం యొక్క చరమ సత్యాన్ని, అల్టిమేట్ గోల్ని చేరినటువంటి వ్యక్తులం మనం. వేదాలు అవి అంచేత ఇందాక పొద్దున్న చెప్పాను కదా, మంత్రాలు కావు, వేదాలు ఉన్నటువంటి చరమ సత్యాలు, ది అల్టిమేట్ ట్రూత్స్. కానీ సత్యాన్ని గుర్తించాలి అంటే రెండు తప్పులు జరుగుతూ ఉంటాయి. రెండు తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక సత్యాన్ని మనం గుర్తించాలి అంటే గుర్తించలేకపోవటానికి రెండు తప్పులు చేస్తూ ఉంటాం. ఏంటి ఆ తప్పులు? న్యూటన్ తర్వాత 300 సంవత్సరాలకి ఐన్స్టీన్ లాంటి మేధావి పుట్టాడు. 1670 ఆ ప్రాంతంలో ఐన్స్టీన్ న్యూటన్ ఉంటే ఈ కాలం వాడు ఐన్స్టీన్. 300 సంవత్సరాల తేడా ఉంది ఇద్దరికి మధ్య. ఐన్స్టీన్ని అడిగారు చాలామంది, మీరు గొప్ప మేధావి కదా, మరి న్యూటన్ తర్వాత 300 సంవత్సరాల కాలం పట్టింది మీలాంటి మేధావి పుట్టడానికి కారణం ఏమిటి అని. ఏమీ లేదు, చాలా చిన్నది, న్యూటన్ కూడా తప్పు చేయగలడు అని నేను అనుకున్నాను, మిగతా వాళ్ళు అలా అనుకోలేదు, న్యూటన్ చెప్పిందే కరెక్ట్ అనుకున్నారు, అంతే తేడా అన్నాడు. ఐన్స్టీన్ యొక్క మేధావితనం ఏమీ లేదు. మేధావితనం ఏదైనా ఉంటే ఏంటంటే న్యూటన్ కూడా తప్పుగా ఆలోచించవచ్చునేమో అని ఆలోచించాను నేను. ఇది మనం ఇక్కడ చేయవలసినటువంటి మానసిక స్థితి. మహామహా మేధావులు సైన్స్ చాలా గొప్పది అని చెప్తున్నా, అది తప్పేమో. ఋషులు అందించినటువంటి వేద విజ్ఞానము వాళ్ళు గొంతుకు చించుకుని మరీ చెప్తున్నారు ఇది అల్టిమేట్ ట్రూత్ అని. దీన్ని మించిన సత్యము లేదు. సత్యాన్నాస్తి పరో ధర్మ, ఇంకా ఇంతకంటే మించినటువంటి ధర్మాన్ని, ఫిజికల్ ప్రాపర్టీస్ని మీరు పట్టుకోలేరు అని వాళ్ళు చెప్తూ ఉంటే మనం సైంటిస్టుల వెనకాతల పడకుండా ఒక్కసారి కొన్ని సంవత్సరాల పాటు మన ఋషుల వెనకాతల పడితే ఏమవుతుంది మన జీవితం. వాళ్ళు చెప్పింది నిజంగా సత్యమే అని చెప్పటానికి మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను నేను. ఆ రెండు ఉదాహరణలు కనుక మీ మనసులో పెట్టుకోగలిగితే, మీలో ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే కొంచెం వేదాల జోలికి వెళితే మీ జీవితాలే మారిపోతాయేమో చూద్దాం. ఏంటో ఆ రెండు ఉదాహరణలు. న్యూటన్ గురించి చెప్పాను కదా, స్పెక్ట్రమ్ అనే మాట మీలో చాలామంది విని ఉంటారు. వర్ణ పటము, సూర్యుడి యొక్క కిరణము ఒక పట్టికలోంచి ఒక ప్రిజం నుంచి లోపలికి నుంచి బయటికి వెళ్తే అది ఏడు రంగులుగా మారుతుంది. సైన్స్ స్టూడెంట్స్ 8వ క్లాస్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. పుస్తకాల్లో ఏం రాస్తామంటే, మనం న్యూటన్ అనేటటువంటి మహామేధావి ఈ రహస్యాన్ని కనిపెట్టాడు. సూర్యుడి యొక్క కిరణము 7 రంగులుగా విభజింపబడుతుంది అనేటటువంటి విషయాన్ని న్యూటన్ కనిపెట్టాడు అని చెప్తాం. కానీ కృష్ణ యజుర్వేదంలో 2 సంవత్సరాల కింద వర్షపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది 7 రంగులుగా విభజింపబడుతుంది. విభజింపబడటమే కాకుండా ఇంకా ఏం చేయడం, అక్కడ 7 మహావ్యాధులు నివారింపబడటానికి వర్షపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది 7 రంగులుగా విభజింపబడుతుంది. వర్షపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది 7 రంగులుగా విభజింపబడుతుంది. విభజింపబడటమే కాకుండా ఇంకా ఏం చేయడం, అక్కడ 7 మహావ్యాధులు నివారింపబడటానికి ఈ రంగులు కారణం అవుతాయి కనుక వాటికి ఆ పేర్లు ఇవ్వబడ్డాయని. ఆ రంగులకు ఒక పేరు ఇచ్చాం కదా, ఎరుపు, నీలము, పసుపు, ఆకుపచ్చ. సూర్యకిరణ విజ్ఞానంలో పొద్దున్న మనం విన్నాం వాటిని. వాటికి కారణం చెప్తాడు వాడు, 7 మహావ్యాధుల్ని నివారించటానికి ఆ కిరణాలు ఉపయోగపడతాయి కనుక వాటికి ఆ పేరు ఇవ్వబడ్డాయని. మరి ఈ విజ్ఞానాన్ని మనం మన వేదాల్లోనే ఉంచుకుని వదిలేద్దామా? భారతీయులమైనటువంటి మనము కనీసం అలాంటి విజ్ఞానం ఉంది అని పరిమందికి చెప్పగలిగితే మనమే ధన్యులం అయిపోవటమే కాకుండా ఏమో భారత జాతిని మనం ఎంత ముందుకు తీసుకెళ్ళగలం అన్నదే ఇక్కడ చెప్పింది. నిజమైన ఆధ్యాత్మికతను పూర్తిగా అంతరించక ముందే, అంటే వేదాలలో సైన్స్ ఉంది, అల్టిమేట్ సైన్స్ ఉంది అని మనం చెప్పకపోతే ఇప్పుడు మనం ఏ భ్రమలో ఉన్నాం, అసలు వేదాల్లో ఏముందో కూడా మనకు తెలియదు. ఆ భ్రమని మనం నివారించక ముందే, ప్రజల ముందు ఈ విషయాన్ని మనం తీసుకెళ్ళకపోతే భారతీయత చూస్తున్నాం, మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ చూస్తున్నటువంటి ప్రపంచం మనకి చాలా విశాలంగా కనిపిస్తోంది. ఎంత విశాలమైనటువంటి ప్రపంచం, తల ఎత్తి చూస్తే కోట్లాను కోట్ల నక్షత్రాలు. మన మైక్రోస్కోపు, అల్ట్రా మైక్రోస్కోపు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు అలాంటి వాటితో చూస్తే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి లోకాలలో ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోతాం. కానీ తమాషా ఏంటి అంటే ఇదంతా కూడా కంటితో చూడగలిగినటువంటి విషయాలే. కంటితో చూడలేనటువంటి లోకాలు చాలా ఉన్నాయి, సైన్స్ కూడా ఒప్పుకుంటుంది అది. ఇంచేత దృగ్గోచర కాంతి, విజిబుల్ లైట్ అని స్పెక్ట్రంలో 10⁻⁸ నుంచి 10⁻¹⁸ వరకు మాత్రమే చెప్పుకుంటాం మనం. మిగతా వైబ్రేషన్స్ ఉన్నాయి చాలా, 9 రకాల వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ని మనం చూడలేకపోతున్నాము అని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. అంటే సైన్స్ ఏమని చెప్తోంది, మీరు చూసినటువంటి విషయము, మీరు ఉపయోగించే పరికరము యొక్క లోపాన్ని బట్టి ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది మీ దగ్గర, ట్రాన్స్మిషన్ ఎందులో వస్తుంది, కలర్ ట్రాన్స్మిషనే వస్తుంది. కానీ మీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే మీకు చూపించే బొమ్మ ఎలా కనిపిస్తుంది? బ్లాక్ అండ్ వైట్ గానే కనిపిస్తుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీని బెటర్ ఆపరేటర్స్, మోర్ సెన్సిటివ్ ఆపరేటర్స్, కలర్ కలర్స్ని పట్టుకోగలిగేటటువంటి యంత్రంగా కనుక మనం మార్చుకోగలిగితే ఆ బ్లాక్ అండ్ వైట్ బొమ్మలే మనకి ఏ రంగులో కనిపించడం మొదలు పెడతాయి? రకరకాల రంగులో కనిపించడం మొదలు పెడతాయి. అంచేత మొదటి తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, మనం చూస్తున్నటువంటి విషయము మనం ఉపయోగించేటటువంటి యంత్రము వల్ల కంట్రోల్ అవుతుంది. మనం ఉపయోగించేటటువంటి యంత్రము తగిన సూక్ష్మత లేకపోతే చూడగలిగినా కూడా ఆ విషయాన్ని మనం చూడలేము. ఈ విషయం అర్థమైంది కదా? యాంత్రిక లోపము అంటాం. రెండో లోపం ఉంది. రెండో లోపం ఎలాంటిది? ఇప్పుడు నేను సడన్గా తెలుగులో మాట్లాడటం మానేసి జపనీస్ భాషలోనో చైనీస్ భాషలోనో చుంగ్ చాంగ్ అని మాట్లాడటం మొదలెట్టాను అనుకోండి, ఈ విషయమే చెప్తున్నాను నేను మీకు. కానీ ఏ భాషలో చెప్తున్నాను నేను? జపనీస్ భాష చైనీస్ భాషలోనే చెప్తున్నాను. భలేగా ఉంటుంది కదా మీకు, ఏమీ అర్థం కాదు అక్కడ. అంటే రెండో లోపం ఎక్కడుంది? ఒకటి యంత్రం యొక్క లోపం, రెండు మీలో ఉన్నటువంటి లోపం. మనకి ఆ భాష రాకపోవటం, మనకి ఆ విషయాన్ని అవగాహన చేసుకునేటటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, దానివల్ల కూడా ఆ విషయాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకం. ఈ రెండు లోపాలు ఎప్పుడూ ఉంటాయి. వేదం ఏం చెప్తుందో తెలుసా మీకు? వేదాలలో చెప్పబడినటువంటి మా రుక్కులు, వేదాలలో చెప్పినటువంటి ఈ మంత్రాలు, వీరికి ఈ రెండు దోషాలు లేవు. ఏ రెండు దోషాలు లేవు? యాంత్రికమైనటువంటి దోషం లేదు, మీ మనస్సులో ఉన్నటువంటి అవగాహన శక్తి లోపం వల్ల వచ్చేటటువంటి లోపం కూడా లేదు. ది ఎటర్నల్ ట్రూత్స్ అని అందుకు చెప్తాం. ఎలా పట్టుకోగలిగారు ఆ ఋషులు? ఏ విధానాన్ని అవసరించి యాంత్రిక లోపము ఉండకూడదు, అవగాహన శక్తి లోపము ఉండకూడదు. అవగాహన శక్తి అంటే అర్థమైంది కదా మీకు. భాష లోపం, కెమిస్ట్రీయే ఉంది. ఇంగ్లీష్ భాషలో కెమిస్ట్రీ చదువుకున్నవాడు గబుక్కుని తెలుగు మీడియం కెమిస్ట్రీలోకి వెళ్ళాడు అనుకోండి, వాడి గతి భగవంతుడికి తెలియాలి. నేను నార్త్ ఇండియాలో పిహెచ్డి పూర్తి చేసుకున్నాక మా కాలేజీలో జాయిన్ అయ్యాను లెక్చరర్గా. లెక్చరర్గా జాయిన్ అయ్యాను తెలుగు మీడియంని. నేను మా చెల్లెలు మా బంధువులు వాళ్ళు ఇంటికి వస్తే పాపం వాళ్ళు పారిపోయేవాళ్ళు ఇంటికి, ఎందుకంటే తెలుగు మీడియంలో పదాలన్నీ ఖండతా పట్టి అవంతా రాసుకుని అవంతా ఖండతా పట్టి క్లాస్కి వెళ్ళేవాడిని. రాక ప్రెషర్ అంటే పీడనము, పీడనము అంటే ప్రెషర్ నాకు తెలిసేది కాదు. ప్రాపర్టీస్ అంటే ధర్మాలు అంటారని నాకు తెలిసేది కాదు. నా బాధ భగవంతుడి గరికప్పుడు. మీరు మా బంధువుల్ని అడిగితే ఆ కాలంలో వాళ్ళు చెప్తారు వాళ్ళని నేను ఎంత హింసించానో తెలుగు మీడియంలో అలా కూర్చోపెట్టడం, వాళ్ళకి లెక్చర్ ఇవ్వటం ఖండతా పట్టి. ఈ లోపము ఋషుల్లో లేదు. మంత్రాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే, అందుకే మంత్రాలకు భాష తెలియాల్సిన పని లేదు. అందుకని చాలామంది అంటారు నాతో, గాయత్రి మంత్రాన్ని అర్థం రాసుకుంటాం మేము, తెలుగులో కూడా అదే అర్థం వస్తుంది కదా, ఇంగ్లీష్లో కూడా అదే అర్థం వస్తుంది కదా. కుదరదు. గాయత్రి మంత్రం యొక్క ఆ శబ్ద విన్యాసం ఋషులు ఎలా పెట్టగలిగారు అంటే, ఏ భాషలోని వాడైనా కూడా ఆ మంత్రాన్ని ఆ శబ్దాలతో ఉచ్చారణ చేస్తే వాడికి ఆ భావం స్ఫురిస్తుంది. కానీ ఇంగ్లీష్లో అది చెప్తే ఆ భావం రాదు, వాడికి ఇంగ్లీష్ వస్తేనే ఆ భావం వస్తుంది. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా. అంచేత వేద మంత్రాలను మనం చదువుకుంటున్నప్పుడు మీకు సంస్కృతం వచ్చునా రాదా అనవసరం. మీకు సంస్కృతంలో దాని అర్థాలు వివరించి చెప్పగలిగేవాడు ఉన్నాడా లేదా ఖచ్చితంగా అనవసరమే. నా అనుభవంతో నేను చెప్తున్నాను, నాకు సంస్కృతం రాదు. భగవద్గీత శ్లోకాలు నాకు అర్థం కావు, కానీ వేద మంత్రాలు నాకు అర్థం అవుతాయి. కారుడు అదే భాషాతీత స్థితికి తీసుకువెళ్ళి వాళ్ళు రాయగలిగారు. సైన్స్ యొక్క అద్భుతమైనటువంటి పరాకాష్ఠ అది. ఇంకో లోపం చెప్పాను కదా, యంత్రాల లోపము. యంత్రాల లోపాన్ని సవరించటానికి ఋషులు చేసినటువంటి ఇంకో అద్భుతమైనటువంటి ప్రయోగం ఏంటి అంటే, బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఏ యంత్రాలని వాళ్ళు నమ్మలేదు, ఏ యంత్రాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఇంచేంటే బాహ్య జగత్తులో ఏ యంత్రం ఉన్నా కూడా దాన్ని మీరు ఎంత గొప్పగా డెవలప్ చేసినా కూడా ఆ యంత్రము ఏదో ఒక లోపానికి గురి అవుతుంది. అంచేత వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి యంత్రాన్ని అంతఃకరణము అన్నారు. లోపలున్నటువంటి యంత్రాలు ఇంట్యూషన్, లోపల నుంచి చెప్పేటటువంటి ట్యూషన్, లోపల నుంచి ఆవిర్భవించేటటువంటి ప్రజ్ఞ, ఈ రెండు ఈ 5 రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. అందుకు ఈ వివరణ అంతా ఇచ్చాను నేను. కిరీటము అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించకుండా అంతఃకరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకుందాం. రెండోదేంటి, వేద మంత్రాలలోని భావాన్ని మంత్రాల యొక్క అక్షరాలను కాకుండా ధ్వనిని ఉపయోగించి మనం ఎలా పట్టుకోగలం, ఇవి రెండు మనం నేర్చుకోబోతున్నాం ఈ 5 రోజుల క్యాంపులో. కొంచెం మీరు సహకరిస్తే, కొంచెం సీరియస్గా ఆశామాషిగా ఏదో పూజ చేయటానికి వచ్చాం, ఏదో జపం చేయటానికి వచ్చాం, ఏదో హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవటానికి వచ్చాం అని కాకుండా కొంచెం సీరియస్ అవుతే మీరు ఈ 5 రోజుల్లో మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళిపోవటం పెద్ద కష్టమేం కాదు. కానీ మీకు ఆ స్థితికి వెళ్ళాలి అనేటటువంటి తపన లేకపోతే మీరు వెళ్ళలేరు. క్లాసులో కూర్చున్నా, క్లాసులో మిమ్మల్ని ఏ స్థితికి తీసుకువెళ్ళటానికి లెక్చరర్ ట్రై చేస్తున్నాడో తెలియకపోతే మీరు ఆ స్థితికి చేరుకోలేరు కదా. అంచేత మిమ్మల్ని నేను ఏ స్థితికి తీసుకెళ్లాలనుకుంటున్నానో అర్థమైంది కదా. ఋషులు ఉన్నటువంటి స్థితికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మీరందరూ మానసిక స్థితులను ఋషుల మానసిక స్థితులతో కలిపేయటానికి ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా చాలా అవసరం. నేను ఒక్కడిని మిమ్మల్ని తీసుకెళ్ళలేను. క్లాసులో నేను పాఠం అయితే చెప్పగలను, కానీ నేను చెప్పినటువంటి పాఠాన్ని కెమిస్ట్రీ అవగాక దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి బాధ్యత ఎవరిది? స్టూడెంట్ది. అలాగే నా కోరిక అయితే నేను చెప్పాను. నేను ఏంటి, నేను నేను చెప్పినటువంటి కోరిక, భౌతిక శరీరాన్ని పక్కన పెట్టి భౌతిక శరీరంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసి. అంటే ఒకటి గ్యారంటీ ఏంటి, మీరందరి ఆరోగ్యాలు గ్యారంటీగా కుదుటబడతాయి. రెండోది ఏంటి గ్యారంటీ, మీ ఆరోగ్యాలు కుదుటబడతాయి కనుక మీ యొక్క వైబ్రేషన్స్ వల్ల మీరు ఎక్కడెక్కడికి అయితే వెళ్తూ ఉంటారో అక్కడక్కడ ఆరోగ్యాలు చక్కబడుతూ ఉంటాయి. సహజ ప్రక్రియ అది, దాన్ని మీరు కోరుకో అక్కర్లేదు. అది ఒకడు తపస్సు చేస్తున్నట్ట, దేవతలు ప్రత్యక్షమయ్యారు. చాలా ప్లూరల్ చెప్పాను నేను, దేవతలు ప్రత్యక్షమయ్యారు అతని తపస్సుకి మెచ్చి. వరం కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకుంటానయ్యా, నేను తపస్సు అయితే చేస్తున్నాను కానీ నాకేం వరం అక్కర్లేదు అన్నాడు. కాదు, నువ్వు వరం కోరుకోవాల్సిందే. అంటే ఓ పని చెయ్యి, నేను నడుస్తూ వెళ్తూ ఉంటాను, నా నీడ ఎవరి మీద పడితే వాళ్ళ రోగాలు తగ్గిపోవాలి అన్నాడు. దేవతలకు కూడా ఆశ్చర్యం వేసింది, కోరికపోతే నువ్వు బాగానే కోరుకున్నావయ్యా, నేను ముట్టుకుంటే రోగాలు తగ్గిపోవాలను, అలాంటివి ఏమీ కోరుకోకుండా నా నీడ ఎక్కడ పడితే వాడి రోగాలు తగ్గిపోవాలి అని ఎందుకు కోరుకున్నావు అన్నాడు. ఏమీ లేదు, నేను క్యూర్ చేశానేమో అనే భావన వస్తుంది, నాకు అహంకారం పెరుగుతుంది. నీడ ఎప్పుడు వెనకాతలు ఉంటుంది కదా, నీడ ఎవరి మీద పడుతుందో తెలీదు. నీడ ఎవరి మీద పడినా వాడికి తెలియదు వాడి మీద నీడ పడిందని. రోగాలు తగ్గిపోతూ ఉంటాయి, చాలు అంతకంటే నాకేం కావాలి, ఆ స్థితికి ఎదుగుతారు మీరు. ఈ సివివి మెడిటేషను, ఈ కుండలిని జాగరణ ప్రక్రియ, ఈ సూర్యకిరణ విజ్ఞానము, ఇవంతా మిమ్మల్ని సహజంగా ఆ స్థితికి తీసుకెళ్తాయి. మీరేం అడగక్కర్లే నాకు ఆరోగ్యంగా ఉండాలని. సహజంగా మీరు ఆరోగ్యవంతులవుతారు. సూర్యాదిచ్చేత్, భాస్కరుణ్ణి సూర్యుడి నుంచి ఏం కోరుకోమంటాడు, రోగనాశనము. ఆరోగ్యం కావాలి అంటే సూర్యుడి దగ్గర నుంచి కోరుకోమంటారు ఋషులు. ఆ సూర్యుడి యొక్క వేడిని, ఆ సూర్యుడి యొక్క సంస్కారాలను 5 రోజుల్లో కనుక మీరు లాక్కోగలిగితే మీ ఆరోగ్యం బాగుపడటమే కాకుండా ఈ సివివి అనేటటువంటి కాంబినేషన్తో మీ కుటుంబ సభ్యులు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ తాలూకు ఆరోగ్యాలని కూడా మీరు సవరించుకోవచ్చు. దానికోసం మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ అసలైన సిసలైన ఈ సాధన యొక్క ఉద్దేశం మళ్ళీ ఒకసారి చెప్పి మనం 3 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. ఆ స్థితికి వెళ్ళటానికి నేను ఏ స్థితికి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నానో అర్థమైంది కదా. ఏ విధమైనటువంటి యంత్రముల సహాయము లేకుండా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు గుర్తించగలిగేటటువంటి అంతఃకరణ శక్తిని జాగృతము చేసుకునుట, దాన్నే ఋతుంభర ప్రజ్ఞ అని, సమాధి స్థితి అని, తురీయ స్థితి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాను. దాన్ని ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క పేరు. దానికి చివరికి ఏమైపోయిందంటే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడుకుంటే దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం లాగే. వీళ్ళు ఋతుంభర ప్రజ్ఞ అంటారు, వాళ్ళు సమాధి అంటారు. అసలు మాకు ఋతుంభర ప్రజ్ఞ వద్దు, అది వద్దు, ఉపనిషత్తులో తురీయ స్థితి అని ఉంది, మేము ఆ సాధన చేస్తున్నాం అంటారు. కనీసము ఆ స్థితులన్నీ కూడా ఒకటే అనేటటువంటి అవగాహన మీరు ఈ 4-5 రోజుల్లో కనుక వచ్చేస్తే చాలు. 4-5 రోజుల్లో వచ్చేస్తారు, అదేం పెద్ద కష్టమేం కాదు, అది చాలా సహజంగా పొందగలిగేది. కానీ కొంచెం జిజ్ఞాస, కొంచెం ఆర్తి, చాలా ఎక్కువ ఓర్పు కావాలి. ఆర్తి కొంచెం ఉంటే చాలు, జిజ్ఞాస కొంచెం ఉంటే చాలు, కానీ ఓర్పు చాలా కావాలి. ఆ ఓర్పు రావటానికే రకరకాల పేర్లతో రకరకాల సాధనలు చేయిస్తున్నాం. కానీ సాధనల యొక్క అంతరార్థం ఏంటి అంటే ఆ ఋతుంభర ప్రజ్ఞ మనలో జాగృత అవటానికి. ఇంకోటి ఏం చెప్పాను నేను, వేద మంత్రాల యొక్క భావాన్ని డైరెక్ట్గా పట్టుకోగలగటం. భాష కానీ, ఇతర వ్యాకరణాలు కానీ, ఇతర ఛందస్సులు కానీ అక్కర్లే మనకి. అందుకే ఇవాళ పొద్దున్న మీకు వేదాలు దేని ద్వారా పట్టుకోవాలని చెప్పాను, ముక్కు ద్వారా, ముఖము ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా పట్టుకోమని చెప్పాను. వేదానికి యొక్క ఉన్నట్టు షడంగాలు, వాటిని ఎలా పట్టుకుంటాం, వాటిని ఎలా చేయబోతాం అన్నది మిల్లిమిల్లిగా క్రమక్రమంగా నేర్చుకుందాం. ఇది కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం కంటే కూడా చాలా పెద్దదే. ఇక్కడ కూడా గిరి పర్వతము అంటే వాక్కు అనేటటువంటి భావాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక ఏ విధమైనటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితికి, స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. 5 నిమిషాల పాటు మీరేమీ చేయకుండా ఉండండి, అంతే నా కోరిక. ఏమీ చేయొద్దు, కళ్ళు మూసుకోండి. ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ఉండేటటువంటి స్థితిలో ఉండండి. మిమ్మల్ని మీరు Thank you.